ఈస్ట్రాటర్ ఆస్ట్రాలజీ క్లాస్ కి మీ అందరికి వెల్కమ్. కింద సెషన్ లో మనం ఒక మానవుడు ఏ రకంగా రాసుల ప్రభావంతో, దానికంటే ముందర తనుభావం భావాలతోటి ఎలాగ ఎఫెక్ట్ అవుతాడు, అంటే పుట్టినప్పుడు లగ్నం ఒకటి ఉంటుంది, ఆ లగ్నం ఒకటైతే రెండో భావం ధనభావం, మూడో భావం భ్రాతృభావం అంటే తమ్ముళ్ళు, అలా విక్రమస్థానం ఇలా చెప్పుకున్నాం, నాలుగు తల్లి స్థానం, ఐదు మంత్రస్థానం, ఆరు శత్రువుల స్థానం, ఏడు భాగస్వామి, వ్యాపారం అయితే భాగస్వామి, కాకపోతే బెటర్ హాఫ్. నెక్స్ట్ ఎనిమిది ఆయుష్యంత, తొమ్మిది పూర్వపుణ్యస్థానం, పది మన కర్మస్థానం, పదకొండు లాభస్థానం, పన్నెండు వ్యయస్థానం, వ్యయ భావం లేకపోతే. ఇలాగా ఈ భావాలు మనిషిని ప్రభావితం చేస్తాయి. ఏ రకమైన హయ్యర్ ఆలోచనలు అంటే ఏదో తన సంగతి తను చూసుకుంటూ, శాస్త్రం ఏం చెప్తుందంటే జంతువుకి మనిషికి తేడా లేదు ఆ స్థితిలో బతికే వాళ్ళకి ఆ బాగు పనిచేస్తుంది, అలాంటి వాళ్ళకి చెప్పిన జాతకం 100% రైట్. నెక్స్ట్ వచ్చేది తర్వాత ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైతే వాడు ఆ లైఫ్లోంచి కొంచెం ఆలోచించి కొంచెం పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేకపోతే వేరే సోషల్ ఆర్గనైజేషన్స్ ఇంట్రెస్ట్ ఇలాంటి వాటిల్లో పనిచేస్తాడో అప్పుడు వాడి మీద మేషం మొదటి స్థానంగా పనిచేస్తుంది. అంటే వాడు మేషంలో కాకుండా ఏ తులలో పుట్టినా కూడా మేషం ఒకటో భావం అవుతుందన్నమాట, అలా పనిచేస్తాయని చెప్పుకున్నాం. ఆ తర్వాత 12 రాసుల ప్రభావంలోకి వస్తాడని చెప్పుకున్నాం. రాసుల ప్రభావంలోకి ఎప్పుడు వస్తాడంటే మనిషి తన స్వార్థం లేకుండా ఒక యజ్ఞ జీవితం గడపాలి అని నిర్ణయించుకున్నప్పుడు రాసుల ప్రభావంలోకి వస్తాడు. అందుకని రాసులు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, రాసుల లక్షణాలు ఏంటి, ఇవన్నీ మనకు చాలా ముఖ్యం తెలుసుకోవాలి. మనం నెక్స్ట్ క్లాసెస్లో వాటిలోకి వెళ్తాం. ఆ తర్వాత స్టేజ్లో అతనికి ఈ సృష్టిలో మూడు ముఖ్యమైనవి చెప్పుకున్నాం, ఏంటంటే సప్త ఋషులు, సప్త మాతృకలు, అలాగే సిరియస్ దత్తమండలం, ఈ మూడు అతని మీద ప్రభావం చూపిస్తాయి. ఇది మన స్పిరిచువల్ ఆస్ట్రాలజీ లేదా ఇసోటరిక్ ఆస్ట్రాలజీలో మనం కవర్ చేసే టాపిక్. దీంట్లో ఇవాళ కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. కిందటిసారి మనం దేవతా సమూహాలు, సృష్టి చేసే దేవతా సమూహాల గురించి చెప్పుకున్నాం. మొత్తం 12 ఉంటాయి, దాంట్లో 5 మనకు తెలియవు, అది వదిలేస్తే మిగతా 7 గురించి చెప్పుకున్నాం. ఆ 7 మళ్ళీ ఇంకొకసారి దాంట్లో కొన్ని ముఖ్యమైనవి ఇవాళ సబ్జెక్టుకి అనుగుణంగా ఉండేవి చెప్పుకుందాం. ఎప్పుడైతే మనిషి ఒక జంతు స్థితి నుంచి మనిషి జీవితంలోకి ఎంటర్ అయిందో ఒక సోల్, అప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఆహారం, భయం, నిద్ర, మైథునం ఇవన్నీ సమానం జంతువులకి మనిషికి ఆ స్టేజ్లో ఉంటాడు. అలాంటప్పుడు వాడి మీద ఈ 12 రకాల భావాలు పనిచేస్తాయి. ఈ స్థితిలో మనం హైరార్కీ గురించి చెప్పుకున్నాం. అవేంటంటే ఆ సమయంలో గ్రహాలు వీళ్ళ మీద ఈ తనుభావం ధనభావం పనిచేస్తున్నట్టే రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వీళ్ళందరూ కూడా మనిషి మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఆ మనిషి మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అప్పటివరకు ఏమేమి పనులు చేసి మనిషి భూమి మీదకి వచ్చాడు ఆ పాస్ట్ కర్మ అంతా కూడా మన జాతక చక్రంలో రిఫ్లెక్ట్ అవుతుంది. నిజంగా అవుతుందా నిజమా అని ఎవరికైనా డౌట్ వస్తే దానికి సులభంగా తెలుసుకోవటానికి జ్యోతిష్యంలోనే ఒక పద్ధతి ఉంది. అదేంటంటే ఒక గ్రహానికి మధ్య దృష్టి అనేది ఉంటుంది. అంటే ఒక మనిషి ఎదురెదురుకుండా కూర్చుంటే వాళ్ళిద్దరి మధ్య 180 degrees ఉన్నాయని చెప్పాలి. అలాగే ఒకళ్ళు ఒక స్క్వేర్ గీసి స్క్వేర్ మూలల్లో నలుగురు కూర్చుంటే ఒకళ్ళకి మధ్య ఎన్ని డిగ్రీస్ ఉంటాయి మీ అందరికీ తెలుసు, 90 degrees ఉంటాయి. అలాగా మన జాతక చక్రాల్లో ఇలాంటి దృష్టులు ఉంటాయి, 90 degrees ఉంటాయి, 45 degrees ఉంటాయి, 60 degrees ఉంటాయి, అలాగే 120 degrees ఉంటాయి, 180 degrees ఉంటాయి. వీటిని బట్టి వాడు చెడ్డ కర్మ చేసుకుని పుట్టాడా మంచి కర్మ చేసుకుని పుట్టాడా ఎలాంటి లైఫ్ ముందర ఉన్నది అనేది తెలుస్తుంది. సపోజ్ 90 degrees ఉంటే పూర్వం చేసిన కర్మ చాలా గడ్డు కర్మ అనమాట, దాని ఫలితాలన్నీ ఇప్పుడు అనుభవించాలి వాడు. 90 degrees ఉందంటే స్క్వేర్ అంటాం, స్క్వేర్ ఆస్పెక్ట్ మంచిది కాదు అది తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం హైరార్కీస్ గురించి చెప్పుకున్నప్పుడు ఈ గ్రహాల ప్రభావంలో మనిషి ఎప్పుడు ఉంటాడంటే 6th creative హైరార్కీ పనిచేస్తున్నప్పుడు వీళ్ళందరూ వస్తారు. ఈ 6th creative హైరార్కీ పనిచేస్తున్నప్పుడు ఏంటంటే వీడు ఇవల్యూషన్లో వెళ్తూ ఉంటాడు. అంటే ఇవల్యూషన్లో వెళ్ళటం అంటే ఒక మొట్టమొదట మనందరికీ తెలుసు ఖనిజం నుంచి జంతు వృక్షస్థితి, వృక్షస్థితి నుంచి జంతుస్థితి, జంతుస్థితి నుంచి పైకి మానవ స్థితికి వస్తాడని, ఇది ఇవల్యూషన్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, దేవతాస్థితికి వెళ్ళాలి. అలాంటి ఇవల్యూషనరీ ప్రాసెస్లో వీళ్ళు మొట్టమొదటి స్టార్టింగ్ పాయింట్స్లో ఉన్నారని చెప్పుకోవాలి. అప్పుడే జంతువుల నుంచి మనుషులకు వచ్చేవాళ్ళు, పచ్చి మాంసం తినేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళు, ఇప్పుడు పిగ్మీస్ ఉంటారు, నీగ్రోస్ ఉంటారు, అలాగే ఎక్కడెక్కడో ఆస్ట్రేలియన్ అబోర్జిన్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంకా చాలా సంవత్సరాలు, 100,000 సంవత్సరాలు వెనక్కి ఉన్నట్టు, మనకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే ముందర ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఆ వెనకబడిన జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ 6th creative హీరార్కీ పనిచేస్తుంటుంది. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే లైఫ్ ఎక్స్పెరిమెంట్లుగా నడుస్తుంటుంది లైఫ్. అంటే ఇది చేస్తే అవుతుంది, అది చేస్తే అవుతుంది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఇంద్రియ లోలత్వం అంటాం. ఇంద్రియ లోలత్వంతో బతుకుతాడు తప్ప అందుకంటే ఏం తెలియదు. ఇంద్రియ లోలత్వం గురించి బతకడం అంటే మనకు చాలా సింపుల్గా మీ అందరికీ అర్థం అవ్వాలంటే గురు చరిత్రలో కలియుగంలో నువ్వు గురువుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాడు నేను బాధించడానికి వీల్లేదు అని చెప్తాడు భగవంతుడు. ఎవరికి? కలిపురుషుడికి. ఆ కలిపురుషుడిని పిలిస్తే వాడు ఎలా వచ్చాడో మీరు ఒకసారి గురు చరిత్ర చదివి చూడండి. ఆ ఇన్సిడెంట్ మీకు గుర్తొస్తే మొట్టమొదట ఇండివిజువల్ అంటే వ్యక్తి అప్పుడే ఒక జంతు స్థితి నుంచి వస్తే ఎలా ఉంటాడో తెలుస్తుంది. ఇక్కడ ఏం చేస్తాయంటే ఒక్క ఇంద్రియాలు వాటి తృప్తిపరచడం తప్ప వీడికి వేరే కార్యక్రమం లేదు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి లోపల చక్రాలు ఉంటాయని మీ అందరికీ తెలుసు కదా. దాంట్లో మణిపూరకం అంతకంటే కింద చక్రాల్లో మనిషి జీవిస్తూ ఉంటాడు. మణిపూరకం అంటే మనలో ఉన్న డిజైర్స్, అలాగే స్వాధిష్టానం, ఇంకా కింద మూలాధారం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకాల్లో ఉన్న మనిషి ఆవేశాలతో ఉంటాడు. అది ఏదో సాధించేస్తా, అది కావాలి నాకు, ఇది కావాలి, కొట్టేస్తా, చంపేస్తా, ఇలా లేకపోతే ఇంద్రియాల్లో పడి అలా కొట్టుబిట్టాడుతూ ఉంటాడు. తాగడం, తినడం, తిరగడం, మీ తప్ప ఇంకో లోకం ఉందని కూడా తెలియదు. ఆ స్థితిలోంచి ఏం చేస్తాడంటే మెల్లిగా మనిషి ఇవల్యూషన్లో ముందరకెళ్తున్నప్పుడు కొన్ని జీవితంలో పాఠాలు నేర్చుకుంటాడు. ఇది చేస్తే ఇప్పుడు సపోజ్ డాక్టర్ చెప్తాడు నువ్వు లివర్ పాడైపోయింది, బాగా తాగావు కాబట్టి ఇలా అయిందని, అప్పుడు కొంతకాలానికి అర్థమవుతుంది వాడికి తాగకూడదని. ఒకసారి అర్థమైతే మెల్లిగా ఆ జీవి నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ క్రితం జన్మలో ఏమైతే బాధలు పడ్డాడో గుర్తొచ్చి మానేస్తాడు. ఒకవేళ తాగినా కూడా వెంటనే మానేస్తాడు. ఇలాగా ఆ క్రితం జన్మల్లో వచ్చిన ఆ జీవితంలో ఉన్న అనుభవాలతో ఏం చేస్తాడంటే మెల్లిగా వాటిలోంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ రెండో స్టేజ్లోకి వచ్చేసరికి వాడికి ఒక వ్యక్తిత్వ నిర్మాణం కావాలి అని కోరుకుంటాడు. మొట్టమొదటి అసలు వ్యక్తిత్వం ఉండదు, ఏముండదు, జంతువులాగా బతుకుతుంటాడు. రెండో స్టేజ్లో వ్యక్తిత్వం ఉంటుంది. దీంట్లో ఏంటంటే నేను ఫలానా చదువుకున్నాను, నేను ఇది చేస్తాను, నేను నాకు అంత డబ్బు ఉంది, నాకు ఇంత హోదా ఉంది, నాకు ఇంత లేకపోతే అందం ఉంది, లేకపోతే ఇంత చాలా బలవంతుంది, ఇలా రకరకాల భౌతిక శరీరానికి సంబంధించిన పూర్తి ఐడెంటిఫికేషన్ తోటి బతుకుతాడు. వీడికి ఇక్కడ ఏం పనిచేస్తాయంటే కోరికలు బాగా పనిచేస్తూ ఉంటాయి, డిజైర్ బాడీ పనిచేస్తుంది. దీంట్లో రెండు ముఖ్యంగా ప్రాముఖ్యత వహిస్తాయి, అవేంటంటే ప్రొక్యూరింగ్ ఫుడ్, ఇంకొకటి ప్రొటెక్షన్. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మన ప్రపంచ పటంలో పెద్ద పెద్ద రాజ్యాలుగా చెప్పుకున్న అన్నీ కూడా ఈ రెండింటి కోసమే కొట్టుకుంటుంటాయి. ఒకటి ఫుడ్, రెండు ప్రొటెక్షన్. ఆ ఫుడ్కు ప్రొక్యూర్ చేసుకోవడానికి, అలాగే దాన్ని నిల్వ చేసుకోవడానికి, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కోసం, లేదా దానికి కావాల్సిన ఆయిల్ సంపాదించడానికి, అలాగే మా దేశం మీద వస్తే కనుక వాళ్ళని చితకతంతం ముందరే మేము మిస్సైల్ చేసేస్తాం, లేకపోతే రకరకాలు ఇవన్నీ కూడా ఏమి చూపిస్తున్నాయంటే ఆ దేశం ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఆ దేశంలో మనుషులు, ఆ దేశంలో మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి. ఆ వాళ్ళకి ఆ ఫుడ్ అండ్ ప్రొటెక్షన్ తప్ప ఇంకేం లేకపోతుంది, అలాగే మనిషికి కూడా. ఇలాంటప్పుడు మనిషిలో ఏ పనిచేస్తాయి, మణిపూరకము విశుద్ధి మధ్యలో పనిచేస్తుంటుంది వాడి చేతనత్వం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని ఆలోచించుకోవడానికి పనికొస్తుంది అన్నమాట ఇది. ఇంకోటి గురించి ఆలోచించకూడదు ఎప్పుడు, అది మటుకు ఒక డేంజరస్ థింగ్ అనమాట. ఇంకోళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ చేతనత్వం ఏ స్థితిలో ఉంది, ఇలాంటి ప్రశ్నలు మనకు రాకూడదు. మన చేతనత్వం ఏ స్థితిలో ఉంది మాత్రమే ఆలోచించుకోవాలి, దానికోసం దీన్ని ఉపయోగించుకోవాలి ఈ క్లాస్ని. ఇక్కడ ఏం చేస్తారంటే వీడి ఇమోషన్స్, వీడి ఆలోచనలు అన్ని కలగాపులగా అయిపోతాయి. అంటే ఇమోషన్కి ఆలోచనకి తేడా తెలియదు. ఏదో చూస్తాడు రోడ్డు మీద, చూసి ఇంకేముంది, ప్రపంచం అంతా అన్యాయం చేసేస్తున్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఓ అరుస్తూ ఉంటారు, నశించాలి లేకపోతే వర్ధిల్లాలి, ఇలా అరుపులు అరుస్తూ ఉంటారు. అవన్నీ కూడా దాని కిందకే వస్తాయి, అది వ్యక్తిత్వం కిందకే వస్తాయి. ఇలాగ వ్యక్తిగత జీవితం కొంతకాలం జరిగిన తర్వాత మనకు పురాణాల్లో కూడా ఉంటాయి ఇలాంటివి. కృష్ణుడిని ఎదిరించిన వాళ్ళందరూ కూడా ఒక పౌండ్రకు వాసుదేవుడు ఉన్నాడు, నేనే వాసుదేవుడిని అంటాడు. అలాగా ఇక్కడ వ్యక్తిగత జీవితం నడుపుతున్నవాడు ఎవడైనా సరే వాడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వాడి జీవితానికి, ఇంకెవరు పట్టరు వాడికి. ఇక్కడ వీడు ఏం చేస్తాడంటే తనకున్న ఆ వ్యక్తిగతమైన ఆలోచనలు, వ్యక్తిగతమైన కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తాడు, వీడి చుట్టూ ఒక కుటుంబాన్ని నిర్మించుకుంటాడు, వీడి చుట్టూ ఒక సంబంధ బాంధవ్యాలు క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు, రిలేషన్స్ అవన్నీ క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు, వాడు స్నేహితుడు, వీడు శత్రువు, వీడు మిత్రుడు, లేదా వాడు ఇంకెవడో మంచి చేస్తాడు నాకు, వీడు చెడ్డ చేస్తాడు, ఇలాంటి రకరకాల అభిప్రాయాలతో ఉంటాడు వాడు మనిషి. అలాంటి వ్యక్తిగత జీవనం కొంతకాలం నడుస్తుంది, అంటే కొన్ని జన్మలు నడుస్తాయి కొంతకాలం అంటే. అలా జన్మలు నడవగా నడవగా వాడికి ఏమవుతుందంటే ఇద్దరు పని చేస్తారు వీడి మీద ఎప్పుడు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకడు కుజుడు, రెండో వాడు శని. కుజుడు పనిచేస్తున్నప్పుడు ఎవరికైనా సరే నేను ఎంతటి వాడిని, నేను ఏదన్నా చేయగలను, నా చేతకాన్ని ఏది లేదు అని విర్రవిగురాడు అనమాట. బస్ ఇదెంత అంటాడు. అలా అని కొన్ని చోట్ల వాడు సక్సెస్ అవుతాడు, కానీ కొన్ని చోట్ల అవ్వడం. సక్సెస్ అయిన చోటేమో నాది గొప్పదని అంటాడు, సక్సెస్ కాని చోటేమో అయ్యో నేను కాదు, ఏదో వాడి వల్ల అయింది, వీడి వల్ల అయింది అని. అలా కొన్ని జన్మలు గడిచిపోతాయి మళ్ళీ. అలా గడవగా శని ప్రభావంలోకి వస్తాడు మనిషి. ఆ శని ప్రభావంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓహో నా శక్తి కంటా పైన ఇంకటి ఏదో ఉంది, అది ఏదో చేస్తోంది, కాబట్టి నా చేత కాదు అనే విషయం అర్థమవుతుంది. అదే మనకు భాగవతంలో ఎలా ఉంటుంది, లావుక్యంతయు లేదు ధైర్యము విలోలమయ్యు త్వనుండస్య ప్రాణములు ఠావులు తప్పే. ఈ పద్యం ఉంది చూసారా, అక్కడ కొన్ని వేల సంవత్సరాలు ఏనుగు ముసలితో దెబ్బలాడింది, చివరికి అప్పుడు తెలిసింది అబ్బో నేనేం చేయలేని దీన్ని, భగవంతుడే చెయ్యాలని. అలాగే మనిషి కూడా కొన్ని జన్మలు గడిచిన తర్వాత కుజుడు ఇన్ఫ్లుయెన్స్లోంచి బయటకు వచ్చి నా శక్తే, స్వశక్తితో నేనేమన్నా చేయగలను అనే దాంట్లోంచి బయటకు వచ్చి అప్పుడు భగవంతుడు ఉన్నాడా, లేకపోతే ఇంకేదన్నా శక్తి ఉందా, అది ఉంటే అది ఎలా నడిపిస్తుంది అనే ఆలోచనలోకి వస్తాడు. అప్పుడు వాడికి దారి చూపించడానికి రాసుల ప్రభావం పనిచేస్తుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన లక్షణం ఉంటుంది. మేష రాశి ఒక రకమైన లక్షణం, వృషభ రాశి కొన్ని లక్షణాలు, అలాగే మిథునం, అలాగే కర్కాటకం మీకు తెలుసు, అలాగే సింహం, కన్య, తర్వాత తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులు, హలో, ఈ 12 రాశులు కూడా వాటి వాటికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఆ 12 రాశులు ఒక 12 బ్యాటరీలు ఒకేసారి మనిషి మీద ఫోకస్ చేస్తే రకరకాల రంగుల్లో ఎలా ఉంటుంది ఊహించుకుంటే, అలాగే మనిషి మీద 12 రాశులు ప్రభావం పడుతూ ఉంటుంది. కానీ ఈ 12 రాశుల ప్రభావంలో వీడు రెస్పాండ్ అయ్యే మటుకు వేరుగా ఉంటాయి. అన్నిటికీ రెస్పాండ్ అవ్వరు అందరూ 12 రాశులకి. ఎలాగా అవుతుందంటే అది వాడు పుట్టిన లగ్నం బట్టి, వాడు ఆ వ్యక్తి పుట్టిన లగ్నం, ఆ వ్యక్తి సూర్యుడు ఉన్న రాశి, ఆ వ్యక్తి చంద్రుడు ఉన్న రాశి, వీటిని బట్టి ఏ రాశికి ఇతను రెస్పాండ్ అవుతాడో తెలుస్తుంది. అది మనం స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చదువుకుంటాం. అలాగే ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వాడికి ఎప్పుడు వాడి ఆలోచన విధానం, వాడిలో ఉన్న వివేకం, లేకపోతే వివేచన, ఏదైనా వివేకం అనకూడదు, ఇంటలెక్ట్, ఇంటలెక్ట్ అంటే వాడిలో తెలివితేటలు, ఇవన్నీ కూడా కొంత ప్యూరిఫై అవుతాయి. కొంత ప్యూరిఫై అయ్యి అప్పుడు ఏం చేస్తాడంటే మహాత్ముల మాటలు వినటం, వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు కూడా పనిచేయటం, ఇలాగా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి ఏమవుతుందంటే కొంత స్వార్థం లేకుండా జీవించాలి. అన్ని పనులు మన కోసమే కాదు, మనం ఎలాగైతే ఉన్నాం భూమి మీద అలాగే ఇంకా ఉన్నారు. వాళ్ళు ఎలాగ జీవిస్తున్నారు, నిస్వార్థంగా పనిచేస్తున్న వాళ్ళని చూసి వీడు కూడా ప్రభావితుడయ్యి అలా పనిచేయడానికి ఇష్టపడతాడు. అలాగే ఇష్టపడినప్పుడు ఏమవుతుందంటే ఇతని జీవితం యజ్ఞార్థ జీవితంగా నడవటం మొదలవుతుంది. ఫస్ట్ టైం దీన్నే భగవద్గీతలో మనకు స్వధర్మము అని చెప్తారు. స్వధర్మము అంటే చాలామందికి చాలా చాలా డౌట్స్ ఉండొచ్చు, కానీ సులభంగా అర్థం చేసుకోవాలంటే ఏ రకమైన ఫలితాన్ని ఆశించకుండా చేసే పనిని యజ్ఞార్థం అంటారు, అదే స్వధర్మం అంటారు. ఈ పీరియడ్ వచ్చేటప్పటికి అంటే ఇవల్యూషన్లో కొన్ని జన్మలు గడిచి గడిచి ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇతను ఏం చేస్తాడంటే అప్పుడు వ్యక్తిగత జీవితం కంట గ్రూప్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఒక గ్రూప్గా పనిచేయటం, ఒకే పని కోసం అందరూ నిస్వార్థంగా పనిచేయటము గ్రూప్ లైఫ్, దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో సోల్ లైఫ్ అని కూడా అంటాం. అలాగే గ్రూప్ని గుర్తిస్తాడు. గ్రూప్ని గుర్తించడానికి ఎలా తెలుస్తుంది, ఈ గ్రూప్ వాళ్ళు లేకపోతే ఈ గ్రూప్ వాళ్ళు మనకు చెందిన వాళ్ళు అని వెంకయ్య స్వామి గారు చెప్తారు. నా గొర్రెలను నేను గుర్తిస్తాను, లేకపోతే నా పిచ్చుకలు నేను గుర్తిస్తాను. అలాగే ప్రతి మహాత్ముడు కూడా వాళ్ళని వాళ్ళు గుర్తించగలదు. ఎలాగంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళతో కలిసి పనిచేసిన విషయాలన్నీ వాళ్ళకి గుర్తుంటాయి కాబట్టి మనల్ని గుర్తించి వాళ్ళ గ్రూప్లోకి తీసుకుంటారు. అలాగే కొంత అనుభవం ఉంటే మనకు కూడా తెలుస్తుంది వీళ్ళతో మనం కలుస్తాం అని. కొందరితో స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్నా కూడా వాళ్ళకి మనకు రిలేషన్స్ పెద్దగా ఉండవు, ఓహో అంటే ఓహో అంటాం, లేకపోతే కొంత ఏదో డిస్కస్ చేసుకుంటాం కాబట్టి, కానీ అంత డీప్గా ఉండవు. దాన్ని బట్టి కూడా తెలుస్తుంటుంది. రెండవది ఏంటంటే వాళ్ళకి గ్రూప్లో ఇంకొక వాళ్ళతోటి మనకు ఎలా కనెక్షన్ ఉంటుందంటే గోల్ ఒకటై ఉంటుంది. ఇప్పుడు స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నా వాటి గోల్స్ డిఫరెంట్గా ఉంటాయి. పైకి అందరూ ఒకటే, అందరూ దేవుణ్ణే కొలుస్తారు, ఇలా ఉంటాయి తప్ప విషయం ఏంటంటే గురువు గారు ఇచ్చిన దాని ప్రకారం ఆయన చెప్పింది ఏంటి, యుగ నిర్మాణ యోజన, అది ఆయన గోలు, అది నచ్చిన వాళ్ళు దాంట్లో ఉంటారు. అలాగే ఇంకొకళ్ళు వేరే చెప్తారు, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అంతే, దానికోసం మీరు అందరూ తిరిగి వచ్చి చేయండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది సపోజ్, అది ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కూడా కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళ గోల్ ఏంటి తెలుసుకున్నారనుకోండి, మీరు ఈ సుదర్శన క్రియ చేయండి, దీనివల్ల ఇది వస్తుంది అని చెప్తారు. అలాగే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఉంది, వాళ్ళ గోల్ ఒకటి. ఇలాగా ఒక్కొక్క గురువు ఒక్కొక్క గోల్ పెట్టి పనిచేస్తుంటాడు. కానీ అసలు గోల్ ఏంటి అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుంది, శంబళ నుంచి వస్తుంది, దాన్ని ప్లాన్ అంటాం. ఆ ప్లాన్ శంబళ నుంచి వస్తుంది. దానికి 1990 మాస్టర్ ఏం చేశారంటే ఒక శ్లోకం చాలా ఎక్కువ చెప్తూ ఉండేవారు. ఒకే శ్లోకాన్ని చాలా కాలం మనకు స్ట్రెస్ చేసి చెప్పేవారు. ఆ శ్లోకం మీ అందరికి తెలిసిందే, ఎప్పుడు మొట్టమొదట చేసేది అది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ప్రస్తుతానికి ప్లాన్ ఏంటంటే, ఆమ్ని ప్రజెంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్ని సైంట్ అనే దాన్ని రీచ్ అవ్వడం. ఇది అందుకని మనకు ఆమ్ని పొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు, ఆమ్ని ప్రజెంట్ అంటే అన్ని చోట్ల ఉన్నవాడు, తర్వాత ఆమ్ని సైంట్ అన్ని తెలిసినవాడు. ఇది గురువు యొక్క లక్షణాలు. అంటే మాస్టారు ఏం చెప్పారు, చాలామంది చాలాసార్లు విని ఉంటారు, నేను ప్రతి వాళ్ళని గురువు స్థాయికి తీర్చిదిద్దుతాను అని. ఏ గురువు అయినా అదే వాగ్దానం చేస్తాడు. మాస్టర్ సివి గారికి నమస్కారం అంటే నా అంతటి వాడిని చేస్తాను అన్నారు, నాకు నమస్కారం పెట్టినవాడిని. అలాగే బాబా గారి దగ్గరికి వెళ్తే అందరూ ఏదైతే నన్ను అడుగుతారో దాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు, కానీ ఆయన అందరూ కోరికలు ఎక్కువ అడిగారు. అలాగే రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్తే ఆయన నీవెవరు తెలుసుకో, ఆ నీవెవరు అనేది తెలుసుకోవటంలోనే ఎప్పుడైతే దాన్ని సాధించగలమో అప్పుడు మనకు తెలుస్తుంది, మనం కూడా అంతటా ఉన్నాము, అంత జ్ఞానము మంద ఉంది, అను ఆ సర్వశక్తిమంతులు అని తెలుస్తుంది. ఇదంతా కూడా ప్రస్తుతానికి ఉన్న ప్లాన్ అన్నమాట. ఇది ఈ స్టేజ్కి వెళ్ళటానికి గురువులు అందరూ మనల్ని తీసుకువెళ్ళటానికి ఈ గ్రూప్ కాంటాక్ట్ అనేది ఒకటి పెడతారు. ఈ గ్రూప్ కాంటాక్ట్ అనేది పెట్టడం వల్ల ఏమిటి అవుతుందంటే, ఏడు కిరణాలకు సంబంధించిన గురువులు, ఏడుగురు ఇంటూ ఏడు 49, అలా ఎంతన్నా ఉండొచ్చు. అలాంటి బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్లో ముఖ్యమైన ఏడు ఉంటే ఆ ఏడిట్లో మనం ఏ కిరణానికి సంబంధించిన వాళ్ళము, ఆ కిరణానికి సంబంధించిన గురువుతోటి మనకు సంబంధం ఉంటుంది. మనం అందరం కూడా, మీకు గుర్తుండో గుర్తులేదో తెలియదు నాకు, మనం అందరం సెకండ్ రేకి సంబంధించిన వాళ్ళం. సెకండ్ రే అంటే లవ్ విజ్డమ్. దీనికి ఫస్ట్ రేతో కూడా కనెక్షన్ ఉంటుంది, సెవెంత్ రేతో కనెక్షన్ ఉంటుంది, వీళ్ళ మిగతా వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది. ఏమన్నా మెయిన్గా ఉండేది ఏంటంటే లవ్ విజ్డమ్. నెక్స్ట్ సెవెంత్ రేతో డెఫినెట్గా కనెక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి, దాన్ని రిచువల్స్ అంటాం, లేదా సెరమోనియల్ మ్యాజిక్ అంటారు. దాంట్లో క్రతువులు జరుగుతూ ఉంటాయి. క్రతువులు అంటే ఒక అభిషేకం, అదొక క్రతువు, హోమం చేయటం అదొక క్రతువు, పూజ చేయటం క్రతువు, అలాగే యంత్రతంత్ర విద్యలతోటి శ్రీ విద్య ఉపాసన అదొక క్రతువు. ఇవన్నీ క్రతువులు కూడా సెవెంత్ రే కిందకు వస్తాయి. ఎప్పుడైతే మనిషి, ఒక సాధకు వ్యక్తి నిస్వార్థంగా పనిచేయటం మొదలెడతాడో, అప్పుడు అతని మైండ్ ప్యూరిఫై అవటం మొదలెడుతుంది. మైండ్ ప్యూరిఫై అవటం మొదలెట్టినప్పటి నుంచి వాళ్ళు కోరికల్ని ఆలోచించడం, లేకపోతే ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం అనే ఆలోచనలు తగ్గి, గురువుల పని ఒకటి ఉంది, ఆ గురువుల పనిలో నాకు ఇది నచ్చింది, నేను ఇది చేస్తాను, దీనికోసం ఎంతైనా కష్టపడతాను, దీనికోసం ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతాను అనే స్థితిలోకి మనిషి ఎదుగుతాడు. ఇది మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ కోసం అందరూ గంటలు గంటలు రోజులు రోజులు సంవత్సరాలు సంవత్సరాలు పనిచేస్తున్నారు, అలాగే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఏమొస్తుంది దీంట్లోంచి నాకు అని ప్రశ్న వేసుకోకుండా ఖర్చు పెట్టిన వాళ్ళే ప్రతి వాళ్ళు. అది ఇక్కడ మనకు కనబడుతుందన్నమాట. ఈ స్థితిలో మనిషి మీద 12 రాశుల ప్రభావం చూపిస్తూ ప్లస్ 5th క్రియేటివ్ హైరార్కీ పనిచేస్తున్నాం. 5th క్రియేటివ్ హైరార్కీ పనిచేయడం అంటే ఏంటి? ఈ హైరార్కీ పనిచేయడం వల్ల అగ్నిలో 3 రకాల అగ్నులు ఉన్నాయి. దాంట్లో పవమాన అగ్ని పనిచేస్తుంది. పవమాన అంటే ఆంజనేయ స్వామి గురించి చెప్తారు, అవునా? అలాగే భీముడి గురించి చెప్తారు, కానీ ముఖ్యంగా ఆంజనేయ స్వామి గురించే చెప్తారు. పవమాన సుతుడు వాయువు అన్నమాట. వాయువు, అలాగే ఎస్ట్రాలజికల్గా వాయురాశులు. వాయురాశులు ఏమేంటంటే జమిని అంటే మిథునం, తర్వాత తుల, తర్వాత కుంభం. ఈ 3 రకాల రాశులు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ 3 రాశుల ప్రభావంలో ముఖ్యంగా ఇప్పుడు మన మీద కుంభరాశి ప్రభావం పనిచేస్తుంది. కుంభరాశి ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనం ఆకాశతత్వాన్ని బాగా అర్థం చేసుకోగలం. ఆకాశతత్వం అంటే ఇది ప్రశ్న. ఆకాశం అంటే అంతటా ఉంటుంది, ఆకాశంలోనే అన్నీ ఉంటాయి, ఆకాశంలోంచి సమస్తం బయటకు వస్తాయి, ఆకాశంలోనే అన్నీ లీనమైపోతుంటాయి. అందుకని ఆకాశమే సమస్తం. మాస్టర్ మీకు చెప్తారు పరమే వ్యోమన్, అది పరమే వ్యోమన్ నుంచే ప్రతి మనిషి వస్తాడు బయటికి, ప్రతి గ్రహము వస్తుంది, ప్రతి సూర్యుడు వస్తాడు, ప్రతి నక్షత్రం వస్తుంది, రాసులు వీటన్నింటి సర్వశక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆకాశం నుంచి వస్తాయి. ఆకాశం అంటే మళ్ళీ ఏమిటి? ఇంకో ప్రశ్న. ఆకాశం అంటే మనందరం కూడా చోటు, దేశము అంటే ఏదో ఒక చోటు ఉంటుంది కదా, దాంట్లో మనకు చుట్టూ ఉన్న చోట్లో పనిచేసి ఆకాశం, ఇంగ్లీష్లో దాన్ని ఈధర్ అంటాం. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉపనిషత్తు ఏం చెప్తుందో విందాం. ఆయన చెప్తుందంటే ఆకాశం బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ అంటే నాలుగు ముఖాలు ఉన్న బ్రహ్మ కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మూలమైన వాడు పరబ్రహ్మ. ఆకాశం శరీరం బ్రహ్మ, పరమాత్మ యొక్క శరీరమే ఆకాశం. మనం రోజు ఆకాశంలోనే కూర్చుంటాం, మన రోజు ఆకాశంలోనే నుంచుంటాం, మన రోజు ఆకాశంలోనే నడుస్తూ ఉంటాం, ఆకాశంలో కూర్చునే అన్నం తింటాం, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, అన్ని ఆకాశంలోనే చేస్తాం. కానీ దాని గురించి మనం పట్టించుకోకపోతే దాని ప్రభావం మన మీద ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం కాన్షియస్గా ఉంటామో అప్పుడే మన మీద అది ప్రభావం చూపించగలదు. హలో, అంటే గుర్తించి కాన్షియస్గా ఉండాలి, లేకపోతే మన మీద ప్రభావం చూపించాం. అందుకని ఆకాశం శరీరం బ్రహ్మ అని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అలాంటి బ్రహ్మ శరీరంలో నేనున్నాను, మన లోపల కూడా ఆకాశం ఉంది. ఇలాగా ఆకాశం గురించి గుర్తు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఆ ఆకాశంలో మూడు రకాల అగ్నులు పనిచేస్తూ ఉంటాయి. ఆ మూడు రకాల అగ్నుల్లో ఇందాక ఏం చెప్పుకున్నామంటే, ఒకటి హలో ఇప్పుడు చెప్పుకుంటున్న వ్యక్తి స్వార్థం వదిలి యజ్ఞార్థం జీవిస్తున్నప్పుడు వాడి మీద పవమాన అగ్ని పనిచేస్తుంటుంది. దీన్ని సోలార్ ఫైర్, సోలార్ ఫైర్ మనకి సూర్యుడి నుంచి వస్తూ ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చిన అంశమే మనమందరం కూడా. సూర్యుడి నుంచి ఎలాగైతే పెద్ద బ్రహ్మాండంగా మంట వెలుగుతుంటే నిప్పు రవ్వలు గుర్తు ఉంటాయో, అలాగే సూర్యుడి నుంచి మనం రవ్వలు రవ్వలుగా బయటకు వచ్చాం. మనలో కూడా నిప్పు రవ్వ ఉంటుంది, ఇది పవమాన అగ్ని. ఇంతకు ముందు చెప్పుకున్నాం ఒట్టి గ్రహాల ప్రభావంలో పనిచేస్తాడు, ఏ రకమైన ఇవి లేకుండా ఉంటాడు అని. ఫైర్ బై ఫ్రిక్షన్ అది పావక అగ్ని ద్వారా పనిచేస్తూ ఉంటుంది. మనలో పావక అగ్ని పనిచేస్తున్నప్పుడు మనిషి మణిపూర్వకం కింద ఉన్న దాంట్లో పనిచేస్తూ ఉంటాడు. పవమాన అగ్ని పనిచేస్తున్నప్పుడు మణిపూర్వకం నుంచి విశుద్ధి వరకు పనిచేస్తూ ఉంటాడు. తర్వాత స్టేజ్ వచ్చేప్పటికీ ఇప్పుడు మాట్లాడుకున్నదంతా కూడా నిస్వార్థంగా పనిచేయడం, గురువులకు ప్రణాళిక తెలుసుకుని దానిలో మనం కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీంట్లో వ్యక్తి సాధకుడు. ఆ సాధకుడి జీవితంలో ప్రభావం చూపించేవి 12 రాశులు. అలాగే అతని చేతనత్వం ఎక్కడ ఉంటుందంటే హృదయం నుంచి విశుద్ధి ఈ మధ్యలో ఉంటుంది, పైన పనిచేస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేవి చెందడం, అంటే మెల్లిగా ఈ దీక్షలు అవన్నీ తీసుకుని తను కూడా ఒక గురువులాగా పనిచేసే స్థాయికి మనిషి ఎదగటం గురించి తర్వాత చెప్తుంది. దాన్ని ఎలక్ట్రిక్ ఫైర్ అంటాం. ఎలక్ట్రిక్ ఫైర్లో ఈ మనం గ్రూప్గా జీవించడం అనేది పూర్తిగా అదే లైఫ్ అయిపోతుంది. ఇంకా లైఫ్ వెంట విడిగా పర్సనల్ లైఫ్ ఉంటుంది. పూర్తిగా తన జీవితం అంతా విశ్వ ప్రణాళిక కోసం సమర్పించుకున్న వాళ్ళు ఉంటారు. గురువు అన్నారు విశ్వ ప్రణాళిక నా జీవితం, గురువు ఎప్పుడైతే 15 కనిపించాడో అప్పుడు ఇచ్చేసానండి. అలాగా మన జీవితం మొత్తం గురువుకి సమర్పణ చేసుకోవడం అన్నమాట. సమర్పణ చేసుకోవడం అంటే అదే చెప్తాడు దాని డెఫినేషన్, నేను ఇచ్చేసా కాబట్టి నువ్వు నాకు ఇది ఇవ్వు అని అడగకుండా ఇవ్వగలను. ఇదంతా చేసి పెడుతున్నా మాస్టర్ నాకు ఏమైనా చేస్తారా మీరు అని అడగకుండా ఉంటాను. ఎప్పుడూ అడగకూడదు, ఎప్పుడూ ఏ పరిస్థితుల్లో అడగకూడదు. మరి అడగకుండా పనులు అవుతాయంటే చెప్పారు ముందరే, ఏదైతే నీ నిజమైన ధర్మబద్ధమైన కోరిక ఉందో దాన్ని నేను తీరుస్తాను, మిగతావన్నీ అడక్కు. ఈ విషయం మీరు రామకృష్ణ పరమహంస గారు, వివేకానందుడు వాళ్ళిద్దరు మాటల్లో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడంటే వాళ్ళ నాన్నగారు గొప్ప లాయర్, వాళ్ళు ఉన్న ఆస్తి అన్నీ పోతాయి పాపం, ఆయనే పోతాడు. ఈ లోపల వాళ్ళ ఇల్లు నడవటానికి, ఇల్లు గడవడానికి కూడా కష్టమైన పరిస్థితిలో ఉంటుంది. వివేకానందుడు తల్లి తర్వాత వాళ్ళ సిస్టర్స్ వాళ్ళతో. అప్పుడు వివేకానందుడు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాడు. అప్పుడు ఆయన అంటారు, మీ ఇంట్లో తినడానికి ఉండటానికి ఏ రకమైన లోటు లేకుండా నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు ఈ పని చేసి పెట్టు అంటారు. అదనమాట, ఈయన అడగక్కర్లేదు, గురువుని శిష్యుడు విడిగా అడగక్కర్లేదు. ఆ పని ఏది కావాలో అది ఆయన చేసి పెడతాడు. ఆ స్టేజ్కి మనిషి ప్రయాణం చేసేటప్పుడు అలాంటి మనిషి మీద ఎలక్ట్రిక్ ఫైర్ పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ ఫైర్ అంటే కొండల్ని శక్తి పనిచేస్తుంది. అంతవరకు కొండల్ని గురించి మాట్లాడడం వేస్ట్. ఊరికే కొండల్ని సాధన చెప్తాం మేము, డబ్బులు కట్టండి 12,000, 2 రోజులు నేను వస్తాం, ఇలా ఎవరన్నా చెప్పాడంటే మీరు నమ్మారంటే కష్టం. ఇంత ప్రాసెస్ అయితే కొండల్ని గురించి ఏమన్నారంటే నిజమైన సమయం అర్హులైన వాళ్ళకి నేనే స్వయంగా కొండలని యోగం గురించి చెప్తాను అన్నారు. అర్హులైన వాళ్ళు అంటే ఇంత కథ ఉంది వెనకాల, ఇదంతా వచ్చి నిస్వార్థంగా గురువు చెప్పింది చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్న వాళ్ళకి కొండల్ని యోగం వస్తుంది అని గుర్తుపెడుతుంది. ఈ రకంగా మనిషి ఏం చేస్తాడంటే ఫస్ట్ జీవితంలో అప్పుడే జంతు చూస్తున్నాడు, వాడి లైఫ్ అంతా ఎక్స్పెరిమెంటల్గా నడుస్తుంది. ఎక్స్పెరిమెంటల్గా నడవడం అంటే ఏంటి, ఏదో ఒకటి ఇది చేస్తే ఇది వస్తే మొదలెడతాడు అనుకోవచ్చు, వస్తే ఆహా నా ప్రతిభ అనుకుంటాడు, రాలేదనుకో ఎవరినన్నా తిడతాడు వాళ్ళ వల్ల అవ్వలేదు. అలాగా ఎక్స్పెరిమెంటల్గా జరిగిన తర్వాత దాని నుంచి వాడు కొంత ఎక్స్పీరియన్స్ సాధిస్తాడు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి గుర్తు కోసం చెప్తున్నాడు. ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది అంటే శని చెప్తాడు ఎక్స్పీరియన్స్ని, నీ చేతిలో కొంచెమే ఉంది చాలా ఏంటంటే నువ్వు పని చేయడం, మిగతా ఆయన చేతిలో ఉంది. దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకుంటాం, మన చేతిలో ఉన్నది ఏంటి, పొలం ఉంది మనకు, దుక్కి దున్నాలి, వర్షం నీళ్లు పడే సమయానికి దుక్కి దున్ని రెడీగా ఉంచుకుంటే నీళ్లు భూమిలోకి ఇంకుతాయి. ఆ తర్వాత టైం చూసుకుని మంచి సమయంలో విత్తనాలు నాటాలి, విత్తనాలు నాటిన తర్వాత అవి పెరగడానికి వీలుగా పరిస్థితులు చూడాలి, కలుపు మొక్కలు తీసేయాలి, నీళ్లు పెట్టాలి, అవి ఎవరు తినేసేయకుండా కాపలా కాయాలి. ఇన్ని చేస్తే ఆ టైంకి వర్షం పడితే పంట చేతికి వస్తే అప్పుడు మనం తింటాం. అంటే మన ప్రయత్నం ఎంతుంది, భగవంతుడు అనుగ్రహంగా వర్షం కురవడం అనే ప్రయత్నం మన చేతిలో లేనిది, అది ఎంతుంది, ఆ రెండు దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి పని. కాకపోతే మంచి పని చేస్తే ఎప్పుడు కూడా ప్రయత్నం సక్సెస్ అవుతుంది. దీనికి ఎలా చెప్తాం, ప్రతిదీ మనకు అథారిటేటివ్గా ఉన్నాయి. అక్కడ ఏంటంటే చండీ సప్తశతిలో ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే మీరు దేవకార్యం కోసం నన్ను పిలుస్తారో, దేవతల కార్యక్రమం అంటే ఏం చెప్పుకున్నా కూడా మీకు గుర్తుండాలి, ఆ దేవతల కార్యక్రమం కోసం ఎప్పుడెప్పుడైతే నన్ను పిలుస్తారో అప్పుడప్పుడల్లా నేను వచ్చి మీకు అన్ని రకాల సహాయం చేస్తాను అని చెప్తుంది అమ్మ. దేవతలందరూ కూడా మర్దనని స్తోత్రం చేస్తారు, చేస్తే అప్పుడు ఆమె ప్రత్యక్షం అయ్యి మీ స్తోత్రాన్ని సంతోషించాను, మీరు నన్ను ఎప్పుడెప్పుడే దేవకార్యాన్ని కోసం పిలుస్తారో అప్పుడు వస్తాను. దేవకార్యం అంటే ఏమిటో మనం కిందటి క్లాసులో చెప్పుకున్నాం. దేవతలు పరమాత్మ నుండి సృష్టించబడ్డారు, దేవతలందరూ కూడా పరమాత్మ శరీరంలో భాగాలు. వాళ్ళు ఏం చేశారంటే పురుష సూక్తం చెప్తుంది ఇదంతా, ఆ దేవతలు పరమాత్మనే ఒక బలిపశువుగా తీసుకుని ఆయన నుంచి ఈ సృష్టి మొత్తం చేశారు. ఇది పురుష సూక్తం మనకు చెప్పేది. ఆ దేవతల నుంచి ఋషులు వచ్చారు, సప్త ఋషుల నుంచి 7 కిరణాలు వచ్చి సూర్యుడికి వీళ్ళందరూ తీసుకుంటాడు. సూర్యుడు ఆ 7 కిరణాలు తీసుకుని తన శక్తిని కూడా కలిపి, గ్రహాలు సూర్యుడి నుంచి 7 కిరణాలు తీసుకుని తమ శక్తిని కూడా దానికి కలిపి అవి మనకి భూమి మీదకి పడేస్తాయి అన్నమాట, ప్రసరిస్తాయి. ఈ రకంగా 7 rays అంటే ఏం చెప్పుకున్నాం, సప్తకిరణ విజ్ఞానం అంటే ఋషుల విజ్ఞానం అని చెప్తున్నాం. ఋషులు ఎక్కడి నుంచి వచ్చారు, దేవతల నుంచి వచ్చారు. కాబట్టి చెప్పుకునేది దేవతల విజ్ఞానము అని గుర్తుపెట్టుకోవాలి. ఈ దేవతలు పరమాత్మ నుంచి వచ్చారు కాబట్టి అందరికీ సోర్స్ పరమాత్మ, పరమాత్మ నుంచి దేవతలు, దేవతల నుంచి ఋషులు, ఋషుల నుంచి రకరకాల పాలపుంతలు, నక్షత్రాలు, రాసులు, గ్రహాలు, మనం, భూమి, ఇవి ఆర్డర్ అన్నమాట. ఈ ఆర్డర్లో మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఈ మొత్తం జ్ఞానాన్ని సంపాదించాలంటే తన జీవితం ఎలాగ ఉండాలి, ఎలా ఉండాలంటే ఇండివిజువల్ లైఫ్కి కొంత కేటాయించుకోవాలి ప్రతిరోజు, పర్సనల్ లైఫ్ తన పూర్తిగా స్వార్జితం అంటే సొంతం చేతం అంటే ఈ గంటసేపు ఎవరితో మాట్లాడు, ధ్యానం చేసుకుంటాడు లేదా గాయత్రి జపం చేసుకుంటాడు. అలా మీరు కూడా తేజ ఉంది ఒక గంట సేపు గాయత్రి జపం చేసుకుంటుంది, ఎవరితో మాట్లాడదు. అరుణ ఉంది 1.5 గంటల సేపు ధ్యానం చేసుకుంటుంది, 1.5 గంటల జపం చేసుకుంటుంది. అలాగా అది పర్సనల్ కొన్ని గంటలు కుటుంబంతో గడుపుతాము, కుటుంబ జీవితం ఎంత ఉంటుంది. ఆ తర్వాత ఇంకేంటి, గురువుల పని నెక్స్ట్, ఆ గురువుల పనిలో ఉంటుంది. అందుకని గురువు గారు కూడా ఏమన్నారంటే మీరు జపం ఇంకో 3 మాలలు చేయండి లేదా 5 మాలలు చేయండి, మిగతా అంతా నా పని చేసి పెట్టండి, నా దగ్గర ఉన్న జపశక్తి మొత్తం మీకు వారసత్వంగా ఇస్తాను, నా దగ్గర తండ్రి ఆస్తి పిల్లలకే కదా అంటారు ఆయన. అలాగే తండ్రి ఆస్తి పిల్లలకే అంటే తండ్రి పని చేసి పెడితేనే, అంతే తప్ప ఊరికే నేను గాయత్రి పరివారంలో మెంబర్ అండి, నా నెంబర్ ఫస్ట్ నేను మొట్టమొదటి చేరాను ఆయన దగ్గర అన్నా కుదరదు. ఈ రకంగా వ్యక్తి జీవితం వ్యక్తి జీవితం కాదు, ఒక జీవి, ఒక జీవి భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఖనిజంగా, వృక్షంగా, జంతువుగా, మనిషిగా వచ్చినప్పటి నుంచి మళ్ళీ వాడు ఒక మామూలు జంతుమయ జీవితం గడుపుతూ అక్కడి నుంచి వ్యక్తిత్వ జీవితం నడుపుతూ ఆ తర్వాత సాధకుడయ్యి ఆ తర్వాత ఒక గురువు స్థాయికి వెళ్ళటం వరకు మనం స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చదువుకుంటున్నాం. ఈ రకాల స్టేజెస్ అన్నిటినీ కూడా స్పిరిచువల్ ఆస్ట్రాలజీ లేదా ఇసోటరిక్ ఆస్ట్రాలజీ కవర్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మూడో స్టేజ్కి వచ్చాడు అంటే యజ్ఞమయ జీవితం నడుపుతున్నాడు, గురువుగారి పని చేస్తాను అనుకున్నాడు. అలాంటప్పుడు అతని చేతనత్వం ఎక్కడ ఉంటుంది అంటే విశుద్ధి ఆజ్ఞా చక్రాల మధ్యన ఉంటుంది. విశుద్ధి ఏమో మాట సంబంధించింది, ఆజ్ఞ ఏమో ఆజ్ఞ మనకు వచ్చిన ఆజ్ఞని దాన్ని స్వీకరించి పాటించడం అన్నమాట. ఈ రెండింటి మధ్య పనిచేస్తుంది. కాబట్టి మొట్టమొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోటివ్లెస్ యాక్ట్ అంటే నిస్వార్థమైన గురువుగారు ఇచ్చిన 18 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 సూత్రాలు ఒకసారి చదువుకుంటే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మీకు సులభంగా అర్థమైపోతాయి. ఇక్కడ అంత టెక్నికల్ గా అనిపించినా కూడా ఓహో ఇంత సింపుల్ అనిపిస్తుంది. మేము వ్యక్తిగత స్వార్థం కంటే సామూహిక స్వార్థానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం అని ఒక సూత్రం ఉంటుంది, అది ఈ స్టేజ్లో వస్తుంది మనకు. ఈ స్టేజ్కి రావడానికి వ్యక్తిగతమైన ప్రయత్నం చాలా ముఖ్యం. వ్యక్తిగతమైన ప్రయత్నం ముఖ్యం అంటే మరి మా ప్రయత్నం వల్లే జరుగుతున్నాయా అని అనుకోకూడదు, అది గురువు అనుగ్రహం వల్ల జరుగుతుంది. గురువు అనుగ్రహం అన్న మనం ఇలాంటి మంచి ప్రయత్నంలో ఉన్నాం అన్న రెండు ఒకటే. చేయాలనుంది అనిపించింది అంటే ఎవరికైనా అది గురువు అనుగ్రహం వల్ల అనిపిస్తుంది, వాళ్ళకి అనిపించదు. మామూలుగా అందరూ చేసే పనులు కాకుండా ఉంటాయి, అది ఖచ్చితంగా అనుగ్రహం అని తెలియాలి. మళ్ళీ మాకు అనుగ్రహం ఉందా లేదా అని డౌట్ అక్కర్లేదు. ఈ రకంగా కాసేపు ఒక్క క్షణం ఆగుతాను. దీనికి మనం చేయాల్సిన సిలబస్ చిన్నది ఉంది, అదేంటంటే 3 పాయింట్లు చెప్పుకోవచ్చు. 1, స్పీక్ అబౌట్ ది సోల్. మనం చేతనత్వం గురించి డిస్కస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఖాళీ సమయం దొరికితే ఏం చేయాలి, పుస్తకాలు చదవాలి, లేకపోతే కొంతసేపు ఫ్రెండ్స్తో గడపాలి, లేకపోతే అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో గడపాలి. అంత తర్వాత ఏం చేయాలి, నాకు బోర్ కొట్టేస్తుంది, కాసేపు టీవీ చూస్తాను, కాసేపు సీరియల్స్ చూస్తాను, లేకపోతే దాని మీద పోవడం అని డిస్కస్ చేసుకునేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి, అలాగే వాళ్ళ చేతనత్వం ఎలా వికసిస్తుందో ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎన్లార్జ్ అపాన్ ది ప్లాన్. అంటే ఇప్పుడు మనకు ఇదిగో ఇది చెయ్యండి, ఈ కార్యక్రమం చేయండి అంటే సపోజ్ సాందీపని ఇలా డెవలప్ చేయండి, లేకపోతే శంబల ఇలా డెవలప్ చేయండి అని ఒక ప్లాన్ ఇచ్చారంటే దాని గురించి మాట్లాడుకోవాలి. అలాగే ఎన్లార్జ్ అపాన్ ది ప్లాన్, దాని గురించి ఎంత ఎక్కువ విస్తృతం చెయ్యొచ్చు అనే ప్రణాళికలు వేసుకోవాలి. ఎప్పుడు కూడా గురువు ఉత్తరప్రాయంగా చెప్తాడు తప్ప డీటెయిల్గా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు ఎవరు, రమణ మహర్షి గారు. రమణ మహర్షి గారు అంటారు నాకు చాలా బాధగా ఉందండి, నాకు బాధగా ఉంది. ఎవరైనా బాధపడుతున్నారంటే నేనే బాధపడుతున్నానండి, నాకు ఇంట్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి, అక్కడ అలా ఉన్నాయి, చాలా దుఃఖపడుతున్నాను, నేను పడుతున్నాను అంటే నిజమే బాగుంది, ఇంతకీ నేనెవరు అంటాడు. నేనంటే నేనేనండి అంటాడు వాడు, నేనంటే నేను కాదు తెలుసుకో. ఆ నేను అనేది మొట్టమొదటి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే నీకు ఈ కష్టాలన్నీ ఉన్నాయి, కాబట్టి నేను ఎక్కడ పుడుతోంది అని ప్రశ్నించుకో అని అడుగుతాడు ఆయన. ఈ ప్రశ్నకి మనం రోజు చూస్తూ ఉంటాం, అవునా ఇది ఆయన చెప్పింది నిజమా కాదా. ఎలా తెలుస్తుందంటే నిద్ర లేవంగానే మొట్టమొదటి ఎవరు గుర్తుకొస్తారు, ఎవరికైనా ఎవరికి వాళ్లే గుర్తుకొస్తారు. తేజ నిద్రలేస్తే తేజే గుర్తుకొస్తుంది, అంతే తప్ప పక్క ఎవరు గుర్తురారు, తల్లిదండ్రులు గుర్తురారు, ఎవరో గుర్తురారు, ఎవరికైనా అంతే. ఆ నేను గుర్తొచ్చిన తర్వాత ఆ నేను ఈ శరీరం అని గుర్తుకొస్తుంది ఇమీడియట్గా, అది ప్రాబ్లం. నేను ఈ శరీరాన్ని గుర్తుతో లేస్తాను నిద్ర లేచేటప్పుడు, అంతే తప్ప ఇంకోలాగా లేవను. ఆ వెంటనే ఏమవుతుందంటే ఈ నేను, ఈ దేహం, ఈ శరీరం అనే అనగానే ఈ శరీరంతో ఉన్న రిలేషన్స్ అన్నీ గుర్తుకొస్తాయి. వచ్చి ఏమవుతుందంటే మన ప్యూరిటీ నుంచి కింద పడిపోతాం. అది ఆయన చెప్పేది నేను ఎవరు అని అంటే ప్రశ్న చేసుకోమంటే అలా చేసుకుంటే చాలు నువ్వు మొత్తం రీచ్ అవుతావు అని చెప్తారు. ఎంత సింపుల్గా ఉంటుందో ఆ చెప్పడం నేనెవరు అంతే అయిపోయింది, మొత్తం ఆయన చెప్పదలుచుకుంది అంతే. దాని మీద కొన్ని 100,000 పుస్తకాలు ఉన్నాయి, నేనెవరు అనే ప్రశ్న మీద 100,000 పుస్తకాలు ఉన్నాయి. ఎన్లార్జ్ అపాన్ ది ప్లాన్, ఎన్లార్జ్ అపాన్ ది స్పీక్ ఆఫ్ ద సోల్ అంటే అది. నెక్స్ట్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్. ఈ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అనేది కొంచెం కష్టం, కొంచెం కష్టం ఏంటంటే బాగా కష్టంగా కూడా అయ్యుండొచ్చు. ఇంత పని కాబట్టి నేను కాబట్టి చేసి ఇంత పని ఎవరు చేస్తాడండి. దీనికి కూడా గురువుగారి జీవితం నుంచి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే ఆయన చరిత్ర చదివిన మనందరికీ అబ్బా ఎంత కష్టపడ్డారు గురువుగారు అని అనిపిస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే 24 సంవత్సరాలు 24 లక్షలు గాయత్రి ప్రతి సంవత్సరం చేయాలి. పోసిపోయి చేస్తాం నిజమే, కానీ అఖండ దీపం పెట్టాలి, అది ఆరిపోకుండా చూసుకోవాలి. సరే ఎలాగోలా చేస్తాం. కానీ అసలైన కష్టమైన పరిస్థితి ఎక్కడంటే ఒక గుప్పుడు గోధుమలో లేదా బార్లీ గింజలో ఆవుకు వేయాలి, అది పేడ వేస్తే దాంట్లో అరగని గింజలు చేరుకుని అది రొట్టె చేసుకు తినాలి, దాంట్లో పాలకూర ఎంత తప్ప ఇంకేం తినకూడదు. ఇలాగ ఎన్నేళ్ళంటే జస్ట్ 24 ఏళ్ళు. అమ్మో పోనీ ఇంతటితో ఆగి మూల కూర్చుని ఇవన్నీ చేసుకుందామంటే కుదరదు. కాంగ్రెస్లో ఒక మామూలుగా కార్యకర్తగా పనిచేస్తూ వాళ్ళు కొట్టే దెబ్బలను తింటూ జైలుకెళ్ళి రావడం ఇవన్నీ చేయాలి. మళ్ళీ పోనీ ఇది కూడా బాగుంది అయితే పెళ్లి చేసుకుని ఏంటంటే కుదరదు, పెళ్లి చేసుకోవాలి, ఆ బాధ్యతలన్నీ చెయ్యాలి. అమ్మ బాబోయ్ ఇన్ని అయిన తర్వాత వాళ్ళ గురువుగారు సింపుల్గా ఒకే ఒక మాట అన్నారు, ఆ ఈ మాత్రం ఎవడన్నా చేస్తాడు నువ్వు చేసేది, అసలైన పని ఇప్పుడుంది, ఇది పంచవీరభద్ర సాధన, సూక్ష్మీకరణ సాధన, ఇది చేస్తే అప్పుడు ఈ మాత్రం ఎవరన్నా చేస్తారు, ఈ మాత్రం ఎవరన్నా చేస్తారు అంటే మళ్ళాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది. ఊరికే ఆయన కాబట్టి ఓహో గురువుగారు ఎలా ఉంది అయితే నిజమన్నమాట అనుకున్నారు ఆయన, అదే రాసుకున్నారు. నేనెంత చేశాను నేనెంత చేయగలను అని అనుకున్నామా, సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అనేది మనలో లేదు. చాలా కష్టపడ్డామండి బాబు, ఇంత కష్టం అయ్యి బాబు ఎప్పుడు పడలేదు ఇలా అని వచ్చిందండి బుర్రలోకి. కష్టపడ్డ మాట వాస్తవమే కానీ నేను కష్టపడ్డాననే ఆలోచనతో ఆ మాట అంటే మటుకు సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ పోయిందనమాట. అది ఎప్పుడూ ఉండాలి సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, ప్రతి క్షణం ఉండాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఇఫ్ క్యారీడ్ ఆన్ హలో, ఇది చేయటం వల్ల మాకేంటండి ఉపయోగం? నిజమే మనం గ్రూప్ గురించి మాట్లాడుకుంటాం, గ్రూప్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటాం, అలాగే నిస్వార్థంగా పనిచేస్తాం. నిస్వార్థంగా పనిచేయడానికి ఒక టెక్నిక్ ఉంది, అది చెప్తే మీకు చాలా సులభంగా ఓహో మన దాంట్లో ఉండకుండా ఆ చిక్కులో పడకుండా ఉంటాం. అదేంటంటే ఈ పనులన్నీ నా ద్వారా జరుగుతున్నాయి అనుకోవాలి సింపుల్గా. ఒక ఎలక్ట్రిసిటీ ఎలాగైతే వైర్ ద్వారా ప్రవహిస్తూ ఉంటుందో అలాగ ఆ తేజస్ ఏదైతే ఉందో గురువు యొక్క శక్తి నా ద్వారా పని చేయించుకుంటుంది. నేను ఆయన చేతిలో ఉపకరణాన్ని మాత్రమే. గురువుగారి జీవిత చరిత్రలో ఈ పదం ఎన్నిసార్లు వస్తుందో చూసుకోండి. నేను ఆయన చేతిలో ఉపకరణాన్ని మాత్రమే. ఎప్పుడైతే ఈ గాయత్రి యజ్ఞం పెట్టామో, విశాల గాయత్రి పరివారం ఏర్పడిందో, అదంతా చూసేవాళ్ళకి నా యొక్క గొప్పతనం అనుకుంటున్నారు. అసలు చమత్కారం అంతా కూడా వెనక నుంచి చేయిస్తున్న అదృశ్య శక్తుల సహాయం వల్ల జరిగిందనే విషయం నేను గుర్తుపెట్టుకున్నాను అంటారు ఆయన. అది నిస్వార్థంగా చేయటం. ఇలా చేయటం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే దివ్యమైన ప్రేమ ఏదైతే ఉందో, నిస్వార్థమైన ప్రేమ, అది మన ద్వారా ఈ భూమి మీద అంతా వర్షిస్తుంది. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు సెకండరీ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండరీ ఆఫ్ లవ్ అండ్ విజ్డమ్. ఒక లవ్ అండ్ విజ్డమ్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే, మన ద్వారా లవ్ అండ్ విజ్డమ్ భూమి మీద అందరికీ చేరాలంటే ఈ మూడు పాటించాలి. స్పీక్ ఆఫ్ ద సోల్, ఎల్లార్జ్ అపాన్ ద ప్లాన్, సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఆల్ యాక్షన్స్. ఈ మూడు చేస్తే మన ద్వారా ప్యూర్ లవ్ అనేది భూమి మీద అంతా వ్యాపిస్తుంది. ఎందుకు అవ్వాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గోల్ అది, సెకండరీ బాగా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు. ఇదివరకు థర్డ్ రే ఉండేది. థర్డ్ రే అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్, దాంట్లో అంతా కూడా నాగరికంగా అన్ని డెవలప్ చేయటం, పట్టణాలు కట్టడం, రకరకాల శాస్త్రాలు డెవలప్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మటుకు ఏంటంటే లవ్ విజ్డమ్ అనేది డెవలప్ చేయాలి. నెక్స్ట్ వచ్చే దాంట్లో ఏంటంటే ఫస్ట్ రే ఉంటుంది సంకల్పం, అప్పుడు సంకల్ప శక్తి పెంచుకోవాలి మనం. ఇప్పుడు మటుకు ప్రేమ విజ్ఞానం ఈ రెండు పెంచుకోవాలి దానికోసం. ఇది ఇదే విషయాన్ని ఇంకో గురువు ఎలా చెప్తాడంటే, యు ఆల్వేస్ స్ప్రెడ్ పీస్ అండ్ లవ్ టు ఆల్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. వీళ్ళు వాళ్ళు అని ఏమీ భేదం చూపించకుండా అందరి మీద కూడా ఎప్పుడు నిరంతరం శాంతిని ప్రేమని వర్షించు. ఎప్పుడైతే ఈ రెండు పనులు చేస్తావో అప్పుడు యు బికమ్ వన్ విత్ ది గాడ్. మనలోనే ఉన్నాడు ఎవరు, భగవంతుడు. ప్రతి వాళ్ళ హృదయంలో ఉన్న భగవంతుని చేరడానికి మార్గం అందరూ అడుగుతారు. ప్రతి వాళ్ళు హృదయంలో భగవంతుడు ఉన్నాడు, నేను ఎలా చేరచ్చు? ఆ ప్రశ్న వస్తే మంచిదే. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్తాడు, వినండి. ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్పాను. ఓన్లీ వెన్ మ్యాన్ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ద డిసిప్లిన్ ఆఫ్ హిజ్ ఓన్ స్పిరిచువల్ విల్ అండ్ కంట్రోల్స్ ద యాక్టివిటీ ఆఫ్ ద లైఫ్ వితిన్ హిస్ ఫామ్ నేచర్ అండ్ సో ఓరియంట్స్ హిమ్సెల్ఫ్ టు ద గోల్ యాజ్ ఇట్ ప్రోగ్రెసివ్లీ మేక్స్ ఇట్ అపీల్ టు హిజ్ విజన్ విల్ హీ అరైవ్ అట్ ఏ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్లాన్ విచ్ కన్స్టిట్యూట్స్ ద విల్ ఆఫ్ గాడ్ యాజ్ ఫార్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ గ్రాస్ప్ ఇట్. సింపుల్గా చెప్పాలంటే మనలో, మన హృదయంలో ఉన్న పరబ్రహ్మమునకు నా మనస్సును సమర్పించుకున్నాను. పరమాత్మ అన్న, పరబ్రహ్మం అన్న, పరమేశ్వరుడు అన్న ఒకడే. మూడు రకాలు ఉండొచ్చు, పరమేశ్వరుడు అనొచ్చు, పరబ్రహ్మం అనొచ్చు, పరమాత్మ అనొచ్చు. కానీ అసలు పరమాత్మ ఎవరంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురు. హృదయ కమలంలో ఉన్న గురువే పరమాత్మ, పరమాత్మే గురువు. ఆయనకి నా మనస్సును సమర్పించుకుంటున్నాను. ఏ దివ్య ప్రణాళిక కోసం అయితే మేమందరం పుట్టామో ఆ దివ్య ప్రణాళికని మేము అర్థం చేసుకుని దానికోసమే మా జీవితాలు గడపాలి అని నిర్ణయించుకున్నాము అని ఎవరైతే హృదయంలో ఉన్న గురువు అయిన పరమాత్మకి నమస్కారం చేస్తారో వాళ్ళకి ఈ డివైన్ ప్లాన్ అంటే ఏమిటో కొంచెం అవసరాన్ని బట్టి వాళ్లే చెప్తారు. ఎవరు చెప్తారంటే లోపల ఉన్నాయని చెప్తాడు. ఎలాగా అంటే మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలాగే మాట్లాడతాడు, ఏం అనుమానం లేదు. చాలామంది కానీ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏదో ఒక రోజు వచ్చినప్పుడు ఇంకేంటంటే ఆయన చెప్పినట్టు చేయాలి, అంతవరకు వెయిట్ చేస్తాడు. వాళ్ళకి నమ్మకం కలగాలి, మనం చెప్పినట్టు వీడు చేస్తాడంటేనే మనతో పలుకుతారు, లేదా ఏం మాట్లాడరు, వింటూ ఉంటారు అన్నీ. మాస్టర్ మాకు అది కావాలి, మాస్టర్ మీకు కావాలంటే అన్నీ వింటారు, ఓకే ఓకే అంటుంటారు. కానీ నిజంగా ఎవరైతే ప్లాన్ గురించి మాట్లాడతారో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళతోనే ఎక్కువసేపు ఉండి ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకే ఇస్తారు. ఎవరు పడితే వాళ్ళకి చెప్పరు, ఎందుకంటే వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి. ఇంకో పని చేసుకుంటారు ఈ లోపల వాళ్ళు. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే దీనికోసం ఏం చేయాలి, మనం దీనికోసం ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పుకుంటున్నవి మనలో ఉన్న హృదయ కమలంలో ఉన్న పరమాత్మ అయిన గురువుకి మనసును సమర్పించుకుని ప్లాన్ నాకు చెప్పండి, నేను దాన్ని చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని శక్తిని ఇవ్వండి అని కూడా అడగాలి. మనం ప్లాన్ తెలిసినా కూడా చేయడానికి మన జ్ఞానం ఉండకపోవచ్చు, శక్తి ఉండకపోవచ్చు, అవి ఇస్తేనే కదా మనం చేసేది. ఇంకా అవి కూడా అడుగుతూ మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే ఇంక్వైర్ ది వే సంథింగ్ మస్ట్ బి యాడెడ్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ వన్ ఉన్నదానికి మనం ఇంకొంచెం యాడ్ చేయాలి అంటారు. ఎప్పుడు యాడ్ చేయగలం? బాగా డీప్ స్టడీ చేసి. ఇప్పుడు ఒకళ్ళు సైన్స్లో కొంత చెప్తారు, ఆ తర్వాత ఇంకొక సైంటిస్ట్ గారు వచ్చి అది కాదు దాని డెవలప్మెంట్ ఇది అని చెప్తాడు. అలాగే డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. అలాగే ఈ ప్లాన్ ఏదైతే ఉందో అది మనకి ఇచ్చిన ప్లాన్, దాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి అనే ఒక ఆసక్తి, ఒక జిజ్ఞాస మనలో ఉండాలి. చెప్పింది చెప్పినట్టు చేస్తామండి, అంతకంటే అంటే కుదరదు. చెప్పింది చెప్పినట్టు చేయడంతో పాటు దీన్ని ఇంకా ఏమన్నా డెవలప్ చేయొచ్చా, ఇంకా సులభంగా చెప్పచ్చా? ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి మాస్టర్ ప్రాణాయామం గురించి చెప్తున్నారు. ప్రాణాయామం గురించి చెప్తుంటే ఇలా చేయండి అలా చేయండి అని అన్ని చెప్తుంటే చాలామందికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. ఈ లోపల చిన్నపిల్లాడు ఏం చేసాడంటే మీ ఆశ్రమంలో ఏం చెప్తారు అని పక్కతను ఈయన అడిగాడు. అడిగితే ప్రాణాయామం, ధ్యానం ఇలాంటివి చెప్తారు అని చెప్పాడు. ఇంతకీ ప్రాణాయామం అంటే ఏంటి అని అడిగాడు వాడు. అడిగితే ఆయన ఏం లేదు, మనం గాలి మామూలుగా పీల్చి వదులుతుంటాం, ఎప్పుడు పట్టించుకోం, కాస్త పట్టించుకుని గాలి పీల్చి వదలటం, దాన్ని ఏం జరుగుతుంది అని చూడటం అంతే, అందుకంటే ఏం లేదు. ఆ చిన్న ఎక్స్ప్లెనేషన్, గంటలు గంటలు చెప్పిన ఉపన్యాసం లేదా ఎక్స్ప్లెనేషన్ కంటే ఎక్కువ అపీలింగ్గా ఉందని మాస్టర్ ఎంతో నేర్చుకున్నారు. వాళ్ళు మా అబ్బాయి భాస్కర్ చిన్నప్పుడు బాగా 8-9 ఇయర్స్ ఉంటున్నాడు. అంత డీప్గా వినాలి, ప్లస్ దాన్ని ఆ చెప్తున్నది ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఇంకా ఏమన్నా చెప్పచ్చా, ఎలా చెప్పచ్చు అని ఆలోచించుకోవాలి కూడా. అంటే అంతే తప్ప ఎలా ఉన్నది అలాగే మళ్ళీ ప్రజెంట్ చేయాలి, చిలక పలుకుల్లా కాదు. మన అనుభవంలోకి వస్తేనే దాన్ని అలా చెప్పగలం. నెక్స్ట్ ఏం చేయాలంటే రీచ్ ద సెంటర్ ఆఫ్ పీస్, హియర్ ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్. ఇదొకటి చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. ప్లాన్ తెలుసుకోవాలంటే మౌనంగా ఉండాలి. ప్లాన్ తెలుసుకోవాలంటే మౌనంగా ఉండాలంటే ఎలా తెలుస్తుందంటే, టెలిఫోన్ ఇప్పుడు మనం రింగ్ చేసాం, అవతల వాళ్ళకి రింగ్ వెళ్ళింది, హలో అనగానే హలో, ఒక్కళ్ళు మాట్లాడుతుంటేనే ఇంకోళ్ళకి వినిపిస్తుంది, అంతేగాని ఇద్దరు హలో 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 అంటుంటే టైం అంతా అయిపోతుంది. అలాగే మన ఎందుకు చేస్తున్నాం ఇది ఎంత అంటే, మన పర్పస్ ఏంటి, మన హృదయ కమలంలో ఉన్న పరమాత్మ అయిన గురువుని కాంటాక్ట్ చేయటం, ఆయన ద్వారా ప్లాన్ తెలుసుకోవటం, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలి తెలుసుకోవటం, ఇది మనం మొత్తం టాపిక్ అనమాట. దాని ద్వారా మన డెవలప్మెంట్ ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటూ మనస్సు హృదయంలో ఉన్న గురువుకి సమర్పించబడింది అని గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు మెల్లిమెల్లిగా మౌనం అంటే ఏంటో తెలుసుకుంది, బాగా బాగా మౌనం. ఆ మౌనంలోకి వెళ్లే కొద్దీ మీకు ప్లాన్ అర్థమవుతుంది. ఒక రకంగా అర్థమైన విషయం కాకుండా మౌనంలో బాగా అర్థమవుతుంది. అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా అప్పుడే తెలుస్తుంది. ఇంకా కొత్త కొత్త ఊహలు వస్తాయి. ఇవన్నీ కూడా మనం సాధించాలంటే రోజు కొంతసేపు ఖచ్చితంగా మౌనం పాటించాలి. మౌనం పాటించాలంటే ఆలోచనలు రాని స్టేజ్లోకి వెళ్ళాలి. ఆలోచనలు రాని స్టేజ్కి వెళ్ళాలంటే విడిగా ఆలోచనలు రాని స్టేజ్ ఉంది, ప్రయత్నం చేయక్కర్లేదు. హృదయ కమలంలో ఉన్న గురువుకి మనస్సును ఇచ్చాను, దయచేసి దీన్ని స్వీకరించండి అంటే సింపుల్, జరిగిపోతుంది పని. ఇవన్నీ కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీలో మనం ఆ లోపల ఉన్న గురువు వరకు వెళ్ళి ఆయనకి మనస్సు సమర్పణ చేసుకుంటే జరిగే విధానం వరకు ఏ స్టేజెస్ ఉన్నాయో ఆ నాలుగు స్టేజుల్లో, ఇది నాలుగో స్టేజ్, ఆ పైన వెనకాల మూడు స్టేజుల గురించి, ప్లానెట్స్ వ్యక్తి మీద ఎలా ప్రభావితం చేస్తాయి, రాసులు వ్యక్తి మీద ఎలా ప్రభావితం చేస్తాయి, ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలంటే మనం ప్లానెట్స్ ఏ పనులు చేస్తాయి, ఏ రకమైన ఆలోచనలు శక్తులు మనకి ఇస్తాయి తెలుసుకోవాలి, అలాగే రాసులు కూడా. అందుకని నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ప్లానెట్స్ మొట్టమొదటిగా మనిషి మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి ప్లానెట్స్ తెలుసుకుందాం. ఆర్ఎల్స్ కాన్స్టలేషన్స్ అంటే రాసులు ప్రభావం చూపిస్తాయి కాబట్టి, ఇప్పుడు వింటున్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా మాస్టర్స్ వర్క్లో ఉన్నవాడు కాబట్టి రాసుల ప్రభావం తెలుసుకోవడమే బాగుంటుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి 12 రాసులు వాటి ప్రభావం ఎలా ఉంటుంది అవి తెలుసుకుందాం. అలాగే వ్యక్తి ఏ రాశిలోకి ఏ ప్రభావంలోకి వస్తాడు, ఏ రాశి ప్రభావంలోకి ఎప్పుడు వస్తాడు, ఇవి కూడా మళ్ళీ క్లాసులో చెప్పుకుందాం. స్వస్తి. తేజ అయిపోయిందమ్మా. స్వస్తి.